శ్రీమాతృగురుభ్యం సభాయి నమః.
గంగానది ప్రవహించే చోట ఒక కుర్రాడు బాణాలతో గంగనిలా కొట్టాడు. అది బ్రిడ్జి కట్టినట్టున్నాడు, వాన ఆనకట్ట వారధి కట్టినట్టు కట్టేశాడు. ఈ బాణాలలోంచి నీరు బయటికి రాలేక పక్క నుంచి కొద్దిగా వెడుతూ ఉన్న కారణం చేత గంగ సన్నగా ఉంది. ఏకంగా గంగానదిని బాణాలతో బంధించగలిగాడంటే వీడెవడండి, ఎంత వీరుడు, ఇంత అందంగా ఉన్నాడు బంగారంగా అనుకునేసరికి అప్పుడు గంగ ప్రత్యక్షమై, మహారాజా వీడే నీ కుమారుడు, దేవవ్రతుడు నేను పెట్టిన పేరు. ఈ దేవవ్రతుడు 12 ఏళ్ళు పెరిగాడు, పరశురాముని వల్ల విద్యలు పొందాడు, సమస్త పురాణేతిహాసాలు చదువుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు, విశిష్ఠుడి ఇతడు చాలా గొప్పవాడు. నీ కొడుకు నీకు అప్పగించడంతో నీకు నాకు బంధం తీరిపోయింది అని మాయమైపోయి ఆ కొడుకుని చేతిలో పెట్టిందిట. అంత ఆనందపడిపోయాడు. పోతే పోయింది పెళ్ళాం, నా వంశానికి ఓ బంగారపు కళ్యాణం దొరికిందనుకుని ఈ పిల్లాన్ని తీసుకొచ్చి యువరాజు పట్టాభిషేకం చేసేసి పొంగిపోయాడు దేవవ్రతుని చూసుకుని. యువరాజు వచ్చాక ఇంకా రాజ్యభారం పెద్దగా పట్టించుకోకుండా కొడుకు మెత్తోసేసి హాయిగా వేటలకి షికార్లకి తిరగడం మొదలెట్టాట. ఈయన మంచి రథం తీసుకుని, ఏసీ కారు తీసుకొని అలా వచ్చిన ఈయన మళ్ళీ యమునా నది తీరానికి వచ్చాడు. యమునా దగ్గరకు వచ్చాక అవతల ఒడ్డుకి షికారుకి వెళ్ళాలనిపించింది. పడవ దాటించడం కోసం చూస్తే అక్కడ మళ్ళీ మన దాశరాజు గారి కూతురు సత్యవతి కనపడిందిట. ఆవిడ శరీరం నుంచి వస్తున్నది పరమ పరిమళ మిళితం, ఆహ్లాదకరమైన వాసన వస్తుందన్నమాట. ఆశ్చర్యపోయి అట్రాక్ట్ అయిపోయాడు. చూశాట పడవ దగ్గరికి వెళ్ళి చూశాడు, ఎక్కడి నుంచో సువాసన వస్తుందని వెళ్ళిన ఈయనకి ఆ పడవ మీద నుంచి వస్తుంది వాసన అని తెలిసింది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని చూస్తే ఈ సత్యవతి దగ్గర నుంచి వస్తుంది. ఆశ్చర్యపోయి ఆహా సత్యవతి అనుకున్నాడు. అందం అందానికంటే మించిన పరిమళం ఇవన్నీ చూసి మురిసిపోయాడు. బంగారం నుంచి సువాసన వస్తే ఆ బంగారాన్ని ఎవడని వదిలిపెడతాడా? అలా ఉంది అప్పుడు ఆవిడ మతిపోయింది. సుందరీమణి ఆగలేను, నువ్వు నా భార్యవి కావాలని చేయిపుచ్చుకున్నట్టు అనేసరికి ఆవిడ, లేదండి మా నాన్నగారిని అడగాలండి, నాకు ఈ బాడీ ఇచ్చిన మా డాడీ ఒక ఆయన ఉన్నాడండి, అంచేత మీరు ఆయన్ని అడగాలండి. సరే, ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఓ దాశరాజా, నువ్వు నా దగ్గర పనిచేసి ఒక సామాన్యమైన పల్లెరాజువి, మా చక్రవర్తిని అడుగుతున్నాను, దిగి వచ్చి అడుగుతున్నాను, నువ్వు నాకు మామవి కావాలి, నీ పుత్రికను నాకు దానం చేయన్నట్ట. ఆయనంత తెలివైన వాడు, ఏమయ్యో నీకు పెళ్ళైపోయింది ఆల్రెడీ, కొడుకున్నాడు, ఇప్పుడేమో ఆ పెద్ద పెళ్ళం వెళ్ళిపోయింది కదా అని రెండో పెళ్లి చేసుకుంటే కాదని నేను అన్నో, కానీ నా కూతురు నీకు పట్టమహిషి ఎలా అవుతుందన్నట్ట. నేను నీ కూతురు పట్టమహిషిని చేసేస్తున్నాను అని అడిగాను. పట్టమహిషిని అంటే చేస్తావు, కానీ రేపు పొద్దున్న నా కూతురికి పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఎక్కడిస్తావు? నీకు ఆల్రెడీ కొడుకున్నాడు కదా, వాడికే రాజ్యం ఇస్తావు కదా అన్నట్ట. అవును, మరి పెద్ద కొడుకు రాజ్యం ఒక నీ కూతురికి ఎలా ఇస్తాను అని ఏడుపుకుంటూ వెనక్కి వచ్చేశాడు. నా కూతురికి పుట్టేవాడికి రాజ్యం ఇస్తేనే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు వాడు. అది కుదరదు, మరి భీష్ముడు ఉన్నాడు కదా, మరి భీష్ముడు పైగా పెద్ద కొడుకు, అందంగా ఉన్నవాడు, బలమైనవాడు, మహాత్ముడు, అందుకని ఏం చీరాకి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకున్నట్ట. చింతాక్రాంతుడైపోయాట పాపం ఆయన. చూసారా మనస్సు అలా ఉంటుంది, దురదృష్టం. ముసుగేసుకు పడుకున్నాడు. వేటకి వెళ్ళొచ్చినప్పటి నుంచి తండ్రి నోరు విప్పడు, మాట్లాడ్డు, అందుకని ఆయన ఏదో జరిగిందనుకున్నాడు భీష్ముడు. మంత్రుల్ని తెలుసుకోమన్నట్ట. మంత్రులు విషయం తెలుసుకుని చెప్పారు. వెంటనే భీష్ముడు తండ్రి కోరిక తీర్చకపోతే ఎలాగా అనుకుని పరిగెత్తుకు వచ్చేశాడట. తండ్రికి మించిన దైవం లేదు. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అని తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి, నలుగురు దేవతలన్నారు. జనక భుజావని జముల చల్లని నీడవశిల్చియుననే ననుపమ భోగ భాగ్యమహిమాన్వితుడల్చు తలల్చువాడా. ఆ అనుపమ భోగ భాగ్య మహిమాన్విత జీవితమిట్టులక్కట తనియక తనియక ఏల పాడువడే తత్పరతం వెస చింత తీర్పగా జనియదనే నరణ్యమునకు అనుకున్నాడు ఆయన. తండ్రి అనేవాడు ఒక గొప్ప వృక్షం. ఆ వృక్షం యొక్క చల్లని నీడలో హాయిగా నివసించేవాడు అదృష్టవంతుడు అనుకున్నాను. అటువంటిది నా తండ్రి చింతాక్రాంతుడై ఆ ఆనందానికి దూరమైపోతే కొడుకునైన నేను ఎలా తట్టుకోగలను, తల్లడిల్లిపోతున్నాను. నా తండ్రికి మళ్ళీ ఆనందం నింపాలి, ఆయన హృదయంలో బ్రహ్మానందం ఉంచాలి, తండ్రి కోరిక తీర్చాలి. తల్లిని తండ్రిని ఎవడు సక్రమంగా చూడడో అటువంటి పుత్రుడు పుట్టినా పుట్టనట్టే అనుకుని వెంటనే రథం తీసుకుని మంత్రుల్ని తీసుకుని పరిగెత్తుకుని పల్లెకి వెళ్ళిపోయాడు దాసిరాజు దగ్గరికి. దాసిరాజు యువరాజుకి సుస్వాగతం చెప్పాడు, కాళ్ళు కడిగాడు, నీళ్ళిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏం యువరాజా, కాకితో కౌరంపితే నేనే రాకపోదునా అంటే, కాకులు దొరక్క నేనే వచ్చానయ్యా, ఒక కార్యం చేసి పెట్టాలన్నట. ఏమిటది, నీకు తెలియనిది ఏం కాదు, నా తండ్రి ఇక్కడికి వచ్చాడు, నా తండ్రికి భార్యగా నీ కుమార్తెనిచ్చి నాకు తల్లిని అనుగ్రహించు, నాకు తల్లి కావాలన్నట. మహాత్మా, నీ తండ్రికి ఏం చెప్పానో అదే నీకు చెబుతున్నాను. మా అమ్మాయి నీకు తల్లి అవ్వడానికి నాకేం అభ్యంతరంలా, కానీ రేపు పొద్దున్న మా అమ్మాయికి సంతానం కలిగాక వాళ్ళకి పట్టాభిషేకం చేయకం, మీ నాన్నగారు నీకే పట్టాభిషేకం చేస్తాడు, నాకు అది ఇష్టం లేదు, నా కూతురికి పుట్టే వాళ్ళకే రాజ్యార్హత కావాలి అన్నట్ట. ఇదే నీకు మాట ఇస్తున్నాను, నేను రాజ్యాన్ని వదిలేస్తున్నాను, నీకు అభయం ఇస్తున్నాను, ఇప్పుడు నా తల్లికి జన్మించే సంతానానికే ఈ రాజ్యం త్యాగం చేసేస్తాను అన్నట్ట. అబ్బా ఆశ దోశ అప్పడం కూడా అన్నట్ట. ఆయన వాడెంత దుర్మార్గుడు, చూడండి ఎంత తెలివైన పిండం, నువ్వు మంచివాడివి, రాజ్యాన్ని వదిలేవు, రేపు పొద్దున నీకు పెళ్ళవుతుంది, మహావీరుడు వినువు, ఆ జగత్తే ప్రశంసిస్తోంది, ఇటువంటి నీ వీరుడికి పుట్టేవాడు ఇంకా వీరుడయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఊరుకుంటారా, మా నాన్నను మోసం చేసి రాజ్యం లాక్కుంటారా అని నా కూతురు సంతానాన్ని చావుబట్టి చెవులు మూసి వెళ్ళి రాజ్యం లాక్కోవచ్చు, అప్పుడు తగాదాలు, కోర్టులు, గొడవలు ఇవన్నీ ఎవడపడతాడు నాయనోయ్ అన్నట్ట. అదా నీ అనుమానం, ఇదే నా శపథం. సూర్య చంద్రులు యనుడు సమస్తమైన దిక్కులు దిక్పాలకులు అందరూ వింటూ ఉండగా సాక్ష్యంగా చెబుతున్నాను, ఈ క్షణం నుంచి నేను చచ్చేదాకా బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని అయ్యి ఉంటాను, పెళ్లి చేసుకుని శపథం చేసేసాడు. ఇంకేముంది నీకు అడ్డం ఆటంకం చేసేసి అన్నట్ట. ఆకాశం నుంచి దేవతలు దుందుబులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారట. కుసుమైహి వర్షైహి స్తూయమానాత్మ, వాళ్ళందరి చేత స్తుతింపబడుతూ పుష్పవర్షాలు కురిపించారు, వాళ్ళంతా అంత గొప్పవాడయ్యాడు. అత్యద్భుతం ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అన్నారు దేవతలు. అప్పటి నుంచి భీష్ముడయ్యాడు, భయంకర ప్రతిజ్ఞ చేశాడు ఈయన. మాట్లా చచ్చేదాకా తండ్రి కోసం, తండ్రికి రెండో పెళ్లి చేయడానికి అసలు శాశ్వతంగా పెళ్ళే చేసుకోనని వరం ఇచ్చాడు ఆయన, ప్రతిజ్ఞ చేశాడు అని ప్రశంసించారు, బహుధా ప్రశంసించారు వారంతా దేవతలంతా. ఆ దేవతల వల్ల భీష్ముడు అనే పేరు పొందాడు ఆయన. వెంటనే ఆమెను తీసేసుకొచ్చేసాడు దాశరథ, కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా క్షమించు, నా కూతురు మీద ప్రేమ కొద్దీ స్వార్థం కొద్దీ ఇది చేశానంటే ఏం చేసినా నా తండ్రి కావాలి నాకు ముఖ్యం అని ఆ తల్లికి నమస్కరించి రథంలో ఎక్కించి తీసుకొచ్చి తండ్రికి అప్పగించి పెళ్లి చేసేసట. మతిపోయింది ఆ తండ్రికి, కళ్ళమట నీళ్లు వచ్చాయి. నాయన ఇటువంటి వరం ఎవరు, తండ్రికి ఎవరు, ఈ క్షణమే నీకు ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద వరణం, నువ్వు కోరుకుంటే చావు వస్తుంది, లేకపోతే నీకు చావు రాదు అని వరం ఇచ్చేట తండ్రికి, తండ్రి కొడుక్కి. ఆ విధంగా భీష్ముడయ్యాడు ఆయన. ఈ సత్యవతి శంతన మహారాజు గారికి భార్య అయింది. అచ్చోద ఈ విషయం మర్చిపోకూడదు, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అయితే ఈవిడ పితృదేవతల కూతురు పూర్వం, ఆవిడ కర్మగాలి భూలోకంలో ఇన్ని రకాల విచిత్రాలు పొందవలసి వచ్చిందిట. ఈ సత్యవతిని శంతన మహారాజు గారు వివాహం చేసుకున్నాక ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు అని మొదటి కొడుకు పేరెట్టారు, తర్వాత విచిత్ర వీరుడు అని పేరెట్టారు. పెళ్ళైన మూడేళ్లు తిరగకుండా రాజుగారు గుండెపోటు చచ్చిపోయాడు. చూసారా, ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్నా. మనం అనుకుంటాం అంత నవ్వుతూ ఏదో పని చేసేస్తా, చేసేటప్పుడు ఆలోచించ వెనక ముందు, తర్వాత వెనక్కి వచ్చాక తెలుస్తుందన్నమాట, అర్రే ఆనాడు ఎంత పొరపాటు చేశాను అనుకుంటే ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఉండదు, అయిపోయింది అక్కడికి. పూర్వం తండ్రిని చూచి వ్యామోహం చెందిన పాపం వల్లేమో భూలోకంలో స్త్రీ అయి పుట్టింది, మానవ కన్య అయ్యింది. అయ్యాక కూడా ఆ కామం ఎంత పనిచేసింది, ఇప్పుడు ఈ జన్మలో పెళ్ళయ్యాక మూడో ఏటనే వైధవ్యం వచ్చి ఎన్నాళ్ళు వైధవ్యంతో అనుభవించిందండి, ఇంతకంటే దురదృష్టం ఉందా? పెళ్ళైన కొద్ది రోజులకే భర్త పోవడం అంటే కొంతకాలానికి పోని వైధవ్యం అనుభవించేసింది. పోనీ కొడుకులు ఏమైనా ఉద్ధరించారంటే అది కూడా చూద్దాం. ఇది తర్వాత కథలో చెబుతున్నాడు. ఇప్పుడు ఆవిడకు పుట్టిన కొడుకులు పెద్ద గొప్పవాళ్ళు అయ్యారని, కొడుకులు పుట్టారు, కళ్ళ ముందు పెరిగారు. పెరిగిన వాళ్ళల్లో పెద్దవాడు చిత్రాంగదుడు అనేవాడు గొప్ప వీరుడయ్యాడు. కానీ 12 ఏళ్ల నుంచి వీరుడయ్యి ధనుస్సు పుచ్చుకుని వేట యుద్ధం తప్ప ఇల్లు పట్టించుకోలేదు, తల్లిని పట్టించుకోలేదు. అటువాడు ఎక్కడ ఎవడు వీరుడు ఉంటే వాడితో యుద్ధానికి వెళ్ళిపోయేవాట, ఇంకా తగాదాలు పడిపోయేవాట, అందరితో తగాదాయే. కనిపించిన ప్రతి మహారాజు మీద యుద్ధానికి వెళ్ళాట, బస్తీ వేసవాలని వాడట, భూలోకంలో సమస్త లోకాల్లో జయించుకుంటూ పోతూ ఒకనాడు హిమవాలయ పర్వత ప్రాంగణం దగ్గరికి వెళ్ళగా అక్కడ గంధమాదన పర్వతం మీద చిత్రాంగదుడు అని పేరు కలిగిన, ఇటువంటి పేరే వీడి పేరే కలిగిన ఒక గంధర్వుడు కనపడ్డాడు. ఓయి గంధర్వుడా, ఆగు. హుంకార కంకణక్రేంకార సింజినీ టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భాసల్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజ మండలంబు సోలాహత క్షతోద్వేల కీలాల కల్లోల కేళి సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగును తామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగా గదరపలే నట్టి కరములు కరము దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు. ఏ అత్యద్భుతమైన మాట అన్నాడు వాడికి. యుద్ధం అంటే అంత పెద్ద హుంకారం చేస్తూ ఈ చేతులకు ఉండే కంకణములు పెద్ద శబ్దం చేస్తూ ఉండగా ధనుష్ టంకారం చేస్తూ బాణాలు విడిచిపెట్టి శత్రువుల తలలు నరకాలి. యుద్ధం అంటే అలా ఉండాలి. సోలంతో ఒక్క పోటు పొడిచి శత్రువుల్ని గుండెకాయతో సైతంగా పైకెత్తి ఆ రక్తం ఏర్లై ప్రవహిస్తూ ఉండగా అలాంటి యుద్ధరంగంలో నిలబడాలి. ఎదురుగా ఉండే శత్రువుల చేతులు కాళ్ళు నరికేస్తూ రాజుల శిరస్సును ఖండిస్తూ బీభత్సకాండ సృష్టించాలి. యుద్ధం అంటే ఏనుగుల కుంభస్థలాలు పిడికిడి పొట్లతో విరగ్గొట్టి గదలతో మొత్తి ఏనుగులు గుర్రాలని పీరుగు పెంటలు చేసి విజృంభించి యుద్ధం చెయ్యాలి. అలా భయంకరమైన యుద్ధం చెయ్యడానికి ఉపయోగపడిన ఈ చేతులు చేతుల దుఃఖకరములు కానీ సంతోషకరములు కావు. ఆ కరములు అంచేత రారా యుద్ధానికి రా అన్నట్టు ఆ చిత్రాంగదుడితో. ఆ చిత్రాంగదుడు గంధర్వుడు, చావులేనివాడు. ఆయన ఆగ్రహించి పళ్ళు పటపట కొరికి వాడితో యుద్ధం చేసి 3.5 రోజులు యుద్ధం తర్వాత వాడి సైన్యం అంతా నాశనం చేసి వాడి చేతులు నరికేసి వాడు అన్నట్టుగా వాడి కాళ్ళు నరికేసి వాడు తలకై తీసి చంపారేశాడు. ఈ విధంగా అల్పాయుష్కుడి 12 ఏటు నుంచి 16 ఏడు వరకు 4 ఏళ్ళు యుద్ధం చేస్తే చివరికి చిత్రాంగదుడు అనే సాటి గంధర్వుడి చేతిలో చచ్చాడు. అది తెలిసింది భీష్ముడికి, ఏడ్చాడు సోదరుడు పోయాడని. అమ్మా చచ్చిపోయాడు అనగానే ఆవిడ ఏడ్చింది, అల్పాయుష్కుడు నాయన నీకు మా నాన్న అన్యాయం చేశాడు, రాజ్యం నీది, మా నాన్న చేతులారా నా కూతురికి పుట్టే వాళ్ళకే రాజ్యం కావాలన్నాడు. ఇద్దరు పుట్టారు, ఒకడు డామ్ము, ఈ రెండో వాడికి కూడా నీకు చేసిన అన్యాయం వల్ల ఏమవుతుందో అని ఏడ్చిందిట. ఏం అలా బాధపడకమ్మా, నేను అలా ఎప్పుడు అనుకోను అని ఆ తమ్ముడికి విచిత్ర వీరుడికి పట్టాభిషేకం చేశాడు. నాయన తమ్ముడికి పెళ్లి చేస్తే సంతానమన్నా నిలబడుతుందేమో, మన వల్ల చూసుకుంటాను, పెద్దాడు పోయాడు, చిన్నాడు గురించి కూడా చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు అంటే అప్పటికే చిన్నాడికి తాగుడు, స్త్రీ వ్యసనం ఇవన్నీ బాగా అలవాటు పడిపోయాడు. అందుకని ఈ భ్రష్టుడు అవుతాడేమో, వీడికి పెళ్లి చేస్తే సంతానం కలిగి వంశం నిలబడుతుందేమో నాయన. ఆవిడికి లోపల అనుమానమే, భీష్ముడికి జరిగిన అన్యాయం వల్ల ఈ రెండోవాడు ఏమవుతాడు అని. అందుకని పెళ్లి చెయ్యందిట, మంచి కన్యామణులు చూస్తాను అని జగత్తులో ఎంక్వైరీ చేయగా కాశీరాజు గారికి 3 కూతుళ్ళు ఉన్నారు, అంబ, అంబిక, అంబాలిక. ఈ 3 కూతుళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వంశం నిలబడుతుంది అనిపించింది భీష్ముడికి. వెంటనే మహావేగంగా, ఎంత వీరుడండి భీష్ముడు, ఒంటరిగా బయలుదేరాట సైన్యం లేకుండా కాశీనగరానికి. భీష్ముడంటే ఈ హస్తినాపురం అంటే కాశీరాజు గారికి ద్వేషం, అందుకే వీళ్ళకి మాత్రం స్వయంవరానికి ఇన్విటేషన్ పంపలా. ఎక్కడెక్కడ రాజుల్ని స్వయంవరానికి పిలిచేట, తన కూతుళ్ళ స్వయంవరానికి. స్వయంవరం అంటే ఏమిటంటే అమ్మాయిలకు దండలు ఇస్తారు, రాజులందరినీ పిలిపిస్తారు, యువరాజుల్ని రాజుల్ని, వాళ్ళందరూ అటు ఇటు సీట్లలో కూర్చుని ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయిలు ఎవరు బాగుంటే ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో దండేస్తారు. ఎంత సుఖం అనుకున్నారనుకోండి,
పేపర్లో ప్రకటన ఇవ్వక్కర్లా, కట్నం ఎంత, కానుకలు ఎంత, అందరూ కూడా ఒక్కర్లా, ఫిక్సేషన్స్ అక్కర్లా, ఇవన్నీ బాధక్కర్లా. ఒక ఫోటో చూపించి ఒక ఫోటో చూపి పెళ్లి చేస్తున్నారు, అది కూడా ఈ మధ్యన. ఈ అందరూ కూడా లేవు. ఈ మధ్యన ఇంకో తమాషా చెబుతా మీకు, ఇంటర్నెట్ పెళ్ళి అని ఒకటి ఉంది. అంటే ఇంటర్నెట్లో ఈ టీవీలో మనకి వెబ్సైట్ ఓపెన్ చేసేసుకుని అందులో ఇంటర్నెట్ చూసుకోవచ్చు. అవతల వాడి వివరాలు ఉంటాయి, యువతల వాడి వివరాలు చూసుకుంటారు, ఈ వివరాలు ఆ వివరాలకి అంతా కంప్యూటర్లో కొట్టుకుంటారు, బాగుంటే వచ్చేస్తారు, పెళ్లి చేస్తారు. ఈ మధ్యన ఒక ఆవిడ అలాగే తన కూతురికి పాపం ఇంటర్నెట్లో వరుడు వివరాలు చూసేసి పెళ్లి ఫిక్స్ చేసేసింది. ఇంకా వెనక ముందు ఆలోచించరా, అన్నీ ఇంటర్నెట్లో మాటలే. తాంబూలాల రోజున పెళ్లి కొడుకు ఎవరు అని ఎంక్వైరీ చేస్తుంటే పెళ్లివారు వచ్చారు. అప్పటిదాకా చూసుకోరా, పెళ్లి కొడుకు వచ్చాడు, డామ్మని ఎక్కడ వాళ్ళు అక్కడ ఫిట్ వచ్చి పడిపోయారు. ఎందుకంటే ఒక మదపుడి ఎనుగు దిగొచ్చింది ఆ ఇంట్లోకి పాపం. ఆ మాత్రం స్థాయిలో ఉన్నాడు ఆయన, మన మండపం స్థాయిలో అలా లావుగా ఊపుకుంటూ మెల్లిగా వచ్చాడు. ఇంటర్నెట్ కాదు కొంపర్ నెట్ రా నాయన, కొంప ముంచుడు నెట్టు అనుకున్నారట వాళ్ళ తర్వాత. ఇంటర్నెట్లో గవుక్కుని మీరు చూసేసుకోకుండా ఫిక్స్ చేసుకోకండి, తర్వాత కొంపలు మునిగిపోతాయి. సరే ఏం చేస్తారు, అదేమో తాంబూలాలు. అంచేత ఇంటర్నెట్లో చిన్ని ముఖం చూపిస్తారు, ఫోటో ముఖం. ఆ ముఖం చూసి అందంగానే ఉన్నాడంటే అందరూ అలాగే ఉంటారు. టీవీలో నా మొహానికి ఎంత రంగేసి కొడితే ఎంత అందంగా ఉంటాను, అంటే నేను ఒరిజినల్గా కూడా అందంగానే ఉన్నాను అనుకోండి, అది వేరే విషయం. అలా కాకుండా దిక్కుమాలది పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే పెద్ద మనుషులు మేకప్ తీసేసి కనపడితే చూడలేము మనం వాళ్ళని ఒరిజినల్గా చూస్తే. ఆ సినిమాల ధర్మాలు వేరు, ఈ ధర్మాలు వేరు. ఏ ధర్మం ఎప్పుడు ఏ మర్మం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను, సరాసరి ముఖాముఖి ఆ స్వయంవరంలో చూసుకోవాలి. అందుకని పిల్లలకి ఆ స్త్రీలకి స్వయంగా దండ ఇచ్చేస్తారు, ఈ వరమాల పుచ్చుకుంటారు వాళ్ళు. ఎదురుగుండా అటు ఇటు బారులు తిప్పి ఈ కన్యాముడులకి చూపిస్తారట, ఇదిగో ఈయన ఫలానా రాజుగారు, ఈయన ఈ రాజుగారు, ఈయన ఆ రాజుగారు, ఈయన పేరరాజుగారు, ఈయన వీరరాజుగారు, ఆయన సోర్రాజుగారు. ఎవరి మీద మీకు అభిమానం ఉంటే, ఎవరు మీకు నచ్చితే వాళ్ళ మెడలో ఈ దండ వేసేయండి అనగానే ఈ కన్యాముడులు తమకి నచ్చిన సుందరుడి మెడలో ఈ దండ వేస్తారు. ఆ దండ వేసినటువంటి వాళ్ళని వెంటనే పెళ్లి చేసుకుంటారు. ఇది స్వయంవరం అంటే. అటువంటి స్వయంవరానికి ఈ కాశికా రాజుగారు ఒక్క హస్తినాపురానికి తక్క తక్కిన వారందరికీ ఇన్విటేషన్లు పంపాడు. అందుకే ఆగ్రహంతో వచ్చేట భీష్ముడు వచ్చి రాగానే యువరాజులంతా బారులు తీరి ఉన్నారు, కూర్చుని ఉన్నారు. ఈ స్త్రీలు ముగ్గురికి దండలు ఇచ్చారు. ఇంకా ఈ దండలు పుచ్చుకుని రెండు అడుగులు కూడా వాళ్ళు ముందుకు వేశారో లేదో భీష్ముడు వచ్చాడట, ఆగండి ఈ ముగ్గురిని నేను తీసుకుపోతున్నాను అనగానే పకపక నవ్వారు రాజులంతా. వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడికి కన్యలతో పనేమిటి అన్నారట. నేను పెళ్లి చేసుకోవడానికి కాదు, నా తమ్ముడికి ఇవ్వడానికి. ఎవడికైనా రోషం ఉంటే నన్ను యుద్ధంలో జయించండి అనగా భీష్ముడితో యుద్ధం ఎవడు చేస్తాడు, ఎవడు మాట్లాడలా. ఒక్క సాల్వుడు అని ఒకడున్నాడు, వీడే తర్వాత మనకి కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. భాగవతంలో మనం ఇదివరకు ముచ్చటించుకున్నాం. ఆ సాల్వుడు మాత్రం ఇంత పూర్వం కాశీరాజు పెద్ద కూతురు అంబని పెళ్లి చేసుకోవాలని ప్రేమించాడు. అందుకని వాడు మాత్రం యుద్ధానికి రాగానే భీష్ముడు వాడిని చావగొట్టి చెవులు మూసి ఓడించేసి ఈ ముగ్గురిని తీసుకుని వచ్చేసేట మహావేగంగా. ఆ ముగ్గురిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న సమయానికి అంబ వచ్చింది పెద్ద ఆవిడ, నేను సాల్వుడిని ప్రేమించాను, దయచేసి నన్ను అతనికి పంపించు అని. వెర్రిమొహమా సభలోనే చెప్పుంటే అసలు ఇంతవరకు రాదు కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు. పొమ్మని ఆవిడిని గెంటేసి మిగతా ఇద్దరిని ఇచ్చి విచిత్ర వీరుడికి పెళ్లి చేశాడు ఆయన. పెళ్ళైనప్పటి నుంచి అంతఃపురం నుంచి బయటకు వస్తే ఒట్టట విచిత్ర వీరుడు, లాలిత రూప యౌవన విలాస విభాసినులైన అంబికాంబాలికలన్ వివాహమయ్యి. లాలిత రూప యౌవన విలాస విభాసినులైన అంబికాంబాలికలన్ వివాహమయ్యి భారత వంశ కరుణుడు కామలీలా లలితానుభోగ రసలాలసుడై నిజరాజ్య భార చింతాలసుడయ్యే కామికి నయంబున వండుదలంపునోపునే. పరమసుందరీమణులైన ఆ అంబికని అంబాలికని పెళ్లి చేసుకున్న ఆ రోజు నుంచి భారత వంశాన్ని నిలబెట్టవలసిన విచిత్ర వీరుడు పరమ కాముకుడై అంతఃపురంలోంచి బయటికి రావడం మానేశాడు. పొద్దున లేదు సాయంత్రం లేదు, నిత్యం ఆ స్త్రీ విహారమే సరిపోయింది. అనుకోకుండా వాడికి ఆ విహారం వల్ల రాజయక్ష్మం అనే ఒక రోగం వచ్చింది. దానినే ఇప్పుడు మనం టీబీ అంటాం, క్షయ. ఆ క్షయరోగం వచ్చి నిమిషాల్లో చచ్చిపోయేటవాడు. చూసారా సత్యవతీదేవికి జరిగిన అన్యాయం, భీష్ముడికి చేసిన అన్యాయం వల్ల పెద్ద కొడుకు పోయాడు, రెండో కొడుకు పిల్లలు పుట్టకుండానే మధ్యలోనే రోగం వచ్చి చచ్చిపోయాడు. కాల వశంపునంకల్లుగు కర్మ ఫలంపులు మాన్పవచ్చునే. అందుకే కాలవశం వల్ల వచ్చే ఈ కర్మ ఫలితం ఎవ్వడూ మార్చలేడు. భక్తితో భగవద్ధ్యానం తప్ప మానవ మాత్రుడు చెయ్యగలిగింది మరొకటి లేదు. కొడుకులు ఇద్దరూ పోయారు, వంశం నిర్వంశమైపోయింది. అందుకని సత్యవతి గిలగిలలాడిపోయిందట. దుఃఖించి భీష్ముడిని పిలిచి, కుమార చూసావా, నీకు జరిగిన అన్యాయం, దానివల్ల నా వంశం ఇలా అయిపోయింది, ఇద్దరూ పోయారు కుమారులు, నువ్వు ఒక్క పని చెయ్యి అందిట. ఏమిటమ్మా అన్నాడు. ఆ కాలంలో ఇప్పుడు లేస్తుమా, ఇది హైసర మధ్య ఇది బాగుందని మీరు దెక్కండి. ఆ రోజుల్లో మాత్రం ద్వాపర యుగం వరకు ఒక నియమం ఉన్నది, దానిని దేవరన్యాయము అంటాం. అంటే ఏమిటి, ఒక వంశంలో అన్నదమ్ములు ఎవరైనా సంతానం లేకుండా పోతే, ఒక అన్నగారు పోతే తమ్ముడు అన్నగారి భార్య ద్వారా సంతానం పొందే వరకు ఆ స్త్రీతో కలిసి కాపురం చేయవచ్చు. ఒకవేళ తమ్ముడికి తమ్ముడు పోతే సంతానం లేకుండా ఆ తమ్ముడి భార్యతో అన్నగారు కాపురం చేయొచ్చు, కేవలం సంతాన పర్యంతం. దీనిని దేవరన్యాయం అంటారు. దేవరన్యాయం ద్వాపర యుగంతో ఎండింగు, కలియుగంలో ఇది పనికిరాదు పొమ్మని మన పరాశరుడే రాసేశాడు. కాబట్టి ఇది న్యాయం మనకి పనికిరాదు అంచేత మళ్ళీ నన్ను బయటకు వచ్చాక ఇదేదో కొంచెం ఇంప్లిమెంటేషన్కి మేము కూడా ఉపయోగించుకోవచ్చా అని నన్ను అడగదు. అలా అడిగిన వాళ్ళు ఉన్నారు రకరకాల ప్రదేశాల్లో. బెంగళూరులో 2000 సంవత్సరంలో నేను ఉపన్యాసం వారం రోజులు చెప్పినప్పుడు ఒక ఆయన ఖచ్చితంగా ఇదే వచ్చి అడిగాడు. కాబట్టి కలియుగానికి ఇది పనికిరాదు. కలి ధర్మం వేరు, ద్వాపర ధర్మం వేరు, ఏ యుగ ధర్మం ఆ యుగంలో అది. కాబట్టి బయటకు వచ్చాక నన్ను అడగక్కర్లేదు మీరు. సరే పాపం ఈవిడ గారు ఆ ధర్మాన్ని బట్టి భీష్మ ఈ విచిత్ర వీరుడు చచ్చాడు, అంబికకి అంబాలికకి సంతానం ప్రాప్తి వరకు నువ్వు కాపురం చేయమనగానే నేను ఆ జన్మ పర్యంతం బ్రహ్మచారిణని కఠోరమైన ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఇది పొసగదు అని చెప్పేశాడు ఆయన. కుదరదు అన్నాడు. మరి ఎలానైనా నువ్వు ఇంకేదైనా ఆలోచించు. అప్పుడు ఆవిడికి వెలిగిందట. ఏమని, తాను కన్యగా ఉన్న రోజులలో పరాశరుడి వల్ల పుట్టినటువంటి వేదవ్యాసుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నీ కోరిక తీరుస్తానమ్మా, నీకు వరం ఇస్తానమ్మా అని తల్లికి మాటిచ్చాడుగా. అందుకని వెంటనే పుత్రాయ సత్వ నిలయాయ సదాశ్రయాయ వ్యాసాయ ధర్మ సత్యరతాయ గురవే నమస్తే. ఓ పుత్రుడా, ధర్మానికి ఆశ్రయభూతుడైన వాడా, కుమార వేదవ్యాస తక్షణం రావాలి అన్నదావిడ. ఆవిడ తలిచిందో లేదో నోట్లో మాట నోట్లో ఉండగానే అక్కడ ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడట. ఎలా ఉన్నాడు ఆయన, అచ్చం నల్లగా మేఘంలా ఉన్నాడట. జిగితొల్లుకాడగనేలకు జిగితొల్లుకాడగనేలకు మొగిలేలొకొ డిగ్గిననగ ముందట దోచను విగత దురితత్వ భాసుండగు వేదవ్యాసుడమ్మ తరుణికటం. అది కూడా ఎలా ఉన్నాడట, ఆకాశంలో ఉన్న ఒక నల్లని మేఘం ఎర్రని మెరుపు తీగతో కలిసి భూమి మీదకి దిగొస్తే అలా ఉంటుంది. మేఘం ఎలా ఉంది, నల్లగా ఉంది. మేఘంలో ఏముంది, మెరుపు తీగ ఉంది. మెరుపు తీగ ఎర్రగా ఉంటుంది. ఎరుపు నలుపు కలిసినటువంటి ఒక మబ్బు కిందకి దిగిందా అన్నట్టుగా ఎదురుగా వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా, వేదవ్యాసుడేమో అచ్చం మన కృష్ణుడిలాగే నీలంగా ఉంటాడు. ఆయన జుట్టు ఎలా ఉంది, ఎర్రగా. మనకు వెళ్ళి రోజు నూనెలు రాయడం, రూపాయి ప్యాకెట్ల రంగు నల్ల రంగు వేయడం, ఇవేం తెలివి పాపం వేదవ్యాసుడికి. అమాయకులు వాళ్ళు, మనలకు ముసలితనాన్ని మార్పిడి చేసుకోవడం కోసం ప్రయత్నాలు చెయ్యరు పాపం.
అందువల్ల తైల సంస్కారము లేక వేల సంవత్సరాల తపస్సు వల్ల జడలు కట్టేసింది ఆ జుట్టంతా. ఆ జడలు కూడా ఎర్రబడిపోయి రాగి రంగులో ఉన్నాయి. ఆ రాగి రంగులో ఉన్న జుట్టేమో మెరుపు తీగలో ఉంది. స్వామి వేదవ్యాసుడు నీలంగా ఉన్నాడు. వెరసి మేఘం మెరుపు తీగ వచ్చాయా అన్నట్టుగా పరమ పుణ్యాత్ముడు అష్టాదశ పురాణ వ్యాసకర్త విభజ్య వేదవస్తుతురహ అని లోకంలో ప్రసిద్ధి పొందిన వేదవ్యాసుడు ధర్మమూర్తి, ధర్మకర్త, ధర్మభర్త, బ్రహ్మసూత్ర భాష్యకర్త అయిన వేదవ్యాసుడు ఆ తల్లికి ప్రత్యక్షమయ్యాడు. సత్యవతీదేవి రానాయన కుమారానగాన్ని తల్లికి నమస్కరించి, అమ్మా ఏమిటి నన్ను పిలిచిన కారణం అని అడిగితే, నీ తమ్ముడు సంతానం లేకుండా పోయాడు నాయన, ఏం జరిగిందో అది మంచో చెడో నాకు తెలియదు, ఆ తమ్ముడి భార్యలకి సత్సంతానాన్ని ప్రసాదించి ఈ చంద్రవంశం నాశనం కాకుండా నిలబెట్టమందట. వ్యాసుడు ఆలోచించాడు, అలంకరించి అంబికని పంపించమన్నట్టు. ముందు ఆ ఇద్దరు కోడళ్ళలో పెద్ద కోడి కూతురు కోడలు అంబిక బాగా అలంకారం చేశారు. వేదవ్యాసుడిని చూసినప్పటి నుంచి ఆవిడకు ఒక రకమైన చికాగ్గా ఉందిట. మహాత్ముడు ఆయన విష్ణు స్వరూపుడు అని ఆవిడకేం తెలుసు, అంబికకి. ఏ భీష్ముడు అయితే బాగుండు, అసలే ధర్మం తప్పవలసి వస్తుంది. ధర్మం తప్పేటప్పుడు కూడా ఈ దిక్కుమాలని గెడ్డాల వాడిని, మీసాల వాడిని, రాగి చుట్టు వాడిని ఈయన పంపించారేమని ఆవిడకు లోపల బాధ, ఒక రకమైన జుగుప్స ఆ ఋషిని చూడగానే. అందుకని చికాకు పడుతూ అతని దగ్గరకు వచ్చిందిట వేదవ్యాసుడు. వేదవ్యాసుడు సంతానం పొందడం అంటే మనకు మళ్ళీ కాముకులై పొందరు వాళ్ళు. సద్యోగర్భం అంటే చేతి నుంచి కిరణములు గర్భములో ప్రసరింపచేస్తే తద్వారా సంతానాన్ని ఇవ్వటం, అదొక విజ్ఞానం. ఈనాటి సైంటిస్టులకి ఈ బోడి పెనుగులకి ఏం తెలుసొచ్చు, ఇవాళ సైన్స్ రోజుకో రకంగా మారుతుంది. ఒకప్పుడు ఈ కెమిస్ట్రీ చూడండి, అంత పూర్వం ఉండే పట్టిక మార్చేసి మళ్ళీ ఇంకో పట్టిక అంటారు. నిన్నటిదాకా సూర్యుడు తిరిగాడన్నారు, ఇవాళ భూమి తిరుగుతుందంటారు, రేపు భూమి తిరగట్లా సూర్యుడు తిరగట్లా మనమే తిరుగుతున్నాం అంటారు. ఇది క్షణక్షణములు అన్నారు ఈ విజ్ఞానం. మన బుర్ర ఏ క్షణం ఏది ఎంతవరకు ప్రయత్నిస్తుందో మనకు తెలియదు. ప్రతీది ఇవాళ ఉండి రేపు మారిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే విజ్ఞానం నిలకడగా లేదు. ఒకప్పుడు ఏమనేవారు, పళ్ళు పేస్ట్ పెట్టి తవ్వితే చాలా మంచిది అంటారు. ఈ మధ్యన ఉంటున్నారు పేస్ట్ కూడా పళ్ళు మీద ఎనామిల్ తీసేస్తుంది, వేపల్లే నయం అంటున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చెబుతారు, పొద్దున్నే మంచినీళ్ళది అయితే డేంజరు, ఎసిడిటీ పెరుగుతుందనేవారు ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ వేదాలలోనూ మనకి చరక సంహితలో వైద్యంలో చెప్పినట్టుగా పొద్దున్నే సేరు నీళ్లు తాగంటున్నారు. మళ్ళీ ఏమిటిది, మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిందే. అంచేత ఈ విజ్ఞానాన్ని నమ్మడానికి లేదు. కానీ ఆనాడు ఒక అత్యద్భుత విజ్ఞానం ఉన్న ఋషుల దగ్గర, వాళ్ళు సంతానం పొందడానికి కేవలం దివ్యమైన కిరణ ప్రసారం ద్వారా సంతానం పొందేవారట. అలా వేదవ్యాసుడు ఆవిడికి సంతానం ఇవ్వాలని దగ్గరకు రా అమ్మాయి అన్నట్ట. వస్తూ వస్తూ అసహ్యించుకుని ఆయన గడ్డాన్ని మీసాన్ని చూసి టక్కును కళ్ళు మూసేసుకుందిట. అదే సమయానికి వ్యాసుడు చెయ్యిని చూపించాడు. ఈ చేతిలోంచి కిరణాలు ఆవిడ గర్భంలోకి వెళ్ళాయి. ఆ గర్భంలోకి వెడుతున్న కిరణాల సమయంలో కళ్ళు మూసుకోవడంతో ఆవిడికి గుడ్డాడు, తక్షణం పుట్టాడు. దానిని సజ్జోగర్భం అంటారు. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలకైనా నెలలో ఏడాల్లో ఏళ్ళో పడతాయి. కానీ ఆయన ఆన్ ది స్పాట్ నిమిషాలలో కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడే గుడ్డాడు పుట్టాడు. బలవన్మదన ఆగాయుత బలయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండు అలహుడు ధృతరాష్ట్రుండాలలన్నకు. ఎంత మంచి మాట అన్నారు. బలవన్మదనాగాయుత బల సంపన్నుడన్నారు. మంచి బలమైన ఏనుగులు 10,000 ఏనుగులు కలిస్తే ఎంత బలమో అంత బలంతో కొడుకు పుట్టాట. ఇక్కడ టెక్నిక్ చూడండి, 10,000 ఏనుగుల బలం ఉంది అంటే చాలుగా, అలా అంటల్లా. బలము కలిగిన 10,000 ఏనుగుల బలంతో పుట్టాడు అని. ఎందుకంటే ఈ కలియుగంలో సర్కస్ ఏనుగులు కూడా నాలాగే ఉంటున్నాయి, ఏనుగేదో పీనుగేదో తెలియటల్లా. అందుకని ఆ ఏనుగులు సర్కస్ ఏనుగులు, తిండి లేక చిక్కిపోయిన బక్క చిక్కిన బుల్లి ఏనుగులు కాదు. మంచి బలమైన ఐరావతము వలె టీవీగా ఆరోగ్యంతో ఉన్న ఏనుగులు 10,000 ఏనుగుల్లో ఎంత బలముందో అంత బలము కలిగిన మహావీరుడు పుట్టాడు. కానీ తల్లి కళ్ళు మూసుకున్న కారణం చేత పాపం గుడ్డాడు పుట్టాడట. ధృతరాష్ట్రుడు, వాడికి చేతులలో ఉందిట అసలు బలమంతా. వాడు చేతులతో ఇనుముని కూడా గట్టిగా నొక్కితే
పచ్చడి పచ్చడి అయిపోతుంది ఇనుము కూడా, అంతటి వాడు అన్నారు.
అందుకే వాడి చేతులకు ఉక్కు పంజరం అని పేరు.
మీకు భారతంలో చిట్ట చివర భీముడి మీద కసికొద్ది దుర్యోధనాదులు అందరినీ చంపేశాడని వాడు ఏం చేశాడో తెలుసా? భీమా ఇలా రానాయినా నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటాను ప్రేమగా అన్నట్ట. భీముడు పాపం వెర్రాడు, నాకు మళ్ళీ అమాయకుడు ముందుకు పోబోయాడు. వెంటనే కృష్ణుడు, నాయన ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అని పక్కకి తోసి ఓ ఇనప విగ్రహానికి తోసాడు ముందుకి. భీముడి విగ్రహం ముందే చేయించి పెట్టాడు ఆయన. ఆ విగ్రహం దగ్గరికి రాగానే నాయన కుమార అని కటుక్కు నొక్కేశాడు రెండు చేతులతోటి. పట్ట పట్ట పట్టమని ఆ ఇనప విగ్రహం మాత్రం ముక్కలు ముక్కలైపోయి పొడి పొడైపోయింది. చచ్చిపోయాడా నాయన భీముడా అని ఏడ్చాట దొంగ కన్నీళ్ళు. ఆ ఇనప విగ్రహం శరీరం అంతా గుచ్చుకుపోయి రక్తం వచ్చేసింది శరీరం నుంచి. వాడు ఏడుస్తుంటే కృష్ణుడు నవ్వి, నీ చేతులతో నొక్కితే ఇనుము కూడా తుక్కైపోతుందని నాకు తెలుసు కాబట్టి నేను దిక్కయి ఈ భీముడిని పక్కకి తోసి నీకు ఉక్కుని తోశాను ముందుకి. ఆ ఉక్కు విగ్రహం పచ్చడయ్యింది. ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడిస్తే కృష్ణ చావడానికి భీముడు లేదు, చావలా, నేను రక్షించా అన్నట్ట. చూసారా, ఇనప విగ్రహాన్ని ఉక్కు విగ్రహాన్ని కూడా ఆ విధంగా తుక్కు చెయ్యగలిగిన మహాద్భుతమైన పరాక్రమం వాడి చేతులలో ఉన్నది. అటువంటి గుడ్డాడు పుట్టాడు. పాపం సత్యవతికి మళ్ళీ మొదలుకొచ్చింది సమస్య. ఏమని, ఏదో వీరుడు కొడుకు పుడతాడు, సామ్రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు, యువరాజు అవుతాడు అనుకున్నాను గుడ్డాడు. గుడ్డివాడు సామ్రాజ్యము కొనుటకే నీ పనికిరాడని మదిలో నవ్వగను కూరే. ఈ గుడ్డివాడు సామ్రాజ్యం పొందడానికి పనికిరాడు, రాజుగా పనికిరాడు. ఎలాగయ్యా నాయన కుమార అందిట, ముందుగా రెండో కోడల్ని పంపన్నాడట. ఈ రెండో కోడలు కూడా వ్యాసుడున్న మేడల దగ్గరకు వచ్చింది. ఈవిడ ఆవిడ గుడ్డుగా కళ్ళు మూసుకుంటే అతనితో చిల్లగా అసహ్యంగా ముఖం పెట్టిందిట, వెలవెలబోయిందిట. వెలవెలబోయిన సమయంలోనే ఆవిడ కడుపు వచ్చింది. అందుకే పూర్తిగా శరీరం అంతా తెల్లని రంగుతూ ఉంటారు. కొంతమంది చూసారా, దాని పాండు రోగం అంటారు, వైట్ స్కిన్తో అలాంటి పాండురోగి పుట్టాడు. ఆయనే పాండురాజు, అతడు మహావీరుడే. వీరుడు గొప్పవాడే కానీ అంత శరీరం విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకో కొడుకు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఆవిడికి. అందుకని, నాయన పెద్దవాడు రాజ్యానికి పనికిరాడు, రెండోవాడు రాజ్యానికి పనికొస్తాడు, వీరుడు బలవంతుడు బాగానే ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, కానీ కొంచెం స్కిన్నే మరీ తెల్లదనంగా ఉంది, ఇంకో మంచి కొడుకు కావాలి నాకు అందుట. పెద్ద కోడలు పంపమన్నాడు. ఈసారి పెద్ద కోడలు ఈ ఋషి దగ్గరికి ఎలా పెడతామండి బాబు, గడ్డాలయం దగ్గరికి అని తన దాసీదానికి అలంకారం చేసేసి వెళ్ళిరా అందిట. ఆ దాసి ఆవిడ మాత్రం భక్తితో ఆయనకి నమస్కరించింది, ఆవిడికి సత్సంతానం ఇచ్చాడు. అదిగో ఆయనే యమధర్మరాజు గారు విదురుడై పుట్టాడు ఆ ఇంట్లో. ఆ విదురంగా విదురుడు జన్మించాడట. కానీ దాసీదాని కొడుకు, ఆయనకి రాజ్యార్హత ఉండదు. చూసారా, కర్మయోగం మొత్తం మీద సత్యవతీదేవి యోగం, ఆ యోగం మాత్రం ఎవడు మార్చలేడట. లక్ష్మీ యోగం అంటారు దానిని. మీకు ఒకసారి చెప్పే ఉంటాను, ఒక ఆయన ముష్టాడు, పరమ దరిద్రుడు వాడు, ముష్టెత్తుకు బతికేవాడు వాడు. వాడు ఓ రోజున పొరుగురు వెళ్ళాడు, వెళ్ళి అక్కడ భిక్ష ఎత్తుకుని వస్తున్నట్ట. దారిలో అడవి ఉంది. ఆ పూటవాడికి బోలెడన్ని పిండి వంటలు దొరికాయట. ఇదిగో కనుమో ముక్కనుమో అయ్యింది, ఏంటి వెళ్ళి అక్కడ గారెలో బూరిలో దోసిపారేశారు, ఓ వేసుకొస్తున్నాడు ఈ ముష్టి అంతా. వస్తూ ఉంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పైనుంచి చూశారట. లక్ష్మీదేవి అంది కదా విష్ణుమూర్తితో, ఏమండి వెర్రి పెరుగు ముష్టాడు అడుక్కు తింటున్నాడు, వాడిని ఏమన్నా అనుగ్రహిద్దాం డబ్బే మన అందిట. లక్ష్మీ వాడికి యోగం లేదు, లక్ష్మీ యోగం లేదు. నొసటం వ్రాసిన వ్రాత మార్చగలడే నూరార మార్పించిన, ఎన్ని ప్రయత్నాలు చేసినా నుదుటి వ్రాత చెరపలేం, వాడికి నువ్వు డబ్బిచ్చినా ఆ డబ్బు అందుకునే యోగము లేదు అన్నట్ట. మీరన్నీ అలాగే అంటారు, నేనెవరనుకుంటున్నారు లక్ష్మిని, నేను తలుచుకుంటే వాడికి కటాక్షం ఇవ్వడం పెద్ద కష్టం కాదని. లక్ష్మీదేవి ఏం చేసిందిట, ఒక చీర తీసి ఆ చీరలో తన నగలన్నీ ఒలిచి మూట కట్టి ఆ మూట వాడ ముష్టాడు వస్తున్న దారిలో వేసిందిట, వాడ మూట అట్టుకుపోతాడని. వీడేం చేశాడు, ఈ అన్నం మూట పిండి వంటల మూట పుచ్చుకొస్తున్నవాడు, రోజు ఈ దారి గుండా వెడుతున్నాను కదా, చూసి నడిచే నేను ఇవాళ కళ్ళు మూసుకుని కూడా ఈ దారం అట వెళ్ళగలనా లేనా అనుకుని కళ్ళు మూసేసుకుని టిక్ 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 అని వెళ్ళిపోయాట అక్కడికి వెళ్ళి. ఆ మూట దాటి వెళ్ళిపోయాడు. చూడండి, ఆ మూట దగ్గరకు వచ్చాక కళ్ళు మూసుకెళ్ళాలనిపించింది వాడికి. కళ్ళు మూసుకుపోయాయి అంటే అది రాత లేదు వాడికి, గీత లేదు వాడికి, అందుకని దాటిపోయాట. విష్ణువుని తలా చూశాడు లక్ష్మికేసి, చిరునవ్వు నవ్వి. మొగుడు నవ్వాడు అనుకోండి పెళ్ళాంకేసి చూసి, కాస్త భార్యకి అభిమానవంతురాలు కదా, ఏయ్ నన్ను చూసి నవ్వుతావా, ఆ మాత్రం నేను చేయలేనా అనిపించి కొంచెం పౌరుషం పొడుచుకొచ్చింది ఆవిడికి. వెంటనే భూలోకానికి దిగొచ్చి, ఏమైనా ఈ ముష్టివాణ్ణి విశిష్ట సంపదలున్నవాణ్ణి చేస్తానని భావించింది. ఒక కోయ స్త్రీ రూపం ధరించి ఈ మూట తీసుకుని, నగల మూట, ఏమయ్యో ముష్టి అయినా ఇలారా అందిట. వాడు వెనక్కిలా చూసి, ఎవడే ముష్టి, నువ్వు ముష్టి, నీ బాబు ముష్టి, మీ ఆయన ముష్టి, నన్ను ముష్టి ఆయన అంటావా, చీ నువ్వెంత పిలిచినా రాను అని వెళ్ళిపోయాట వాడు. అలా ఉంటుంది యోగం. అంచేత యోగము లేనిదే ఎంత కించుకున్నా లక్ష్మీదేవిని మనం పొందలేము ఏడవడం తప్ప. ఆ సత్యవతీదేవి ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న రీతిలో సంతానం పొందలేక చింతాక్రాంతయ్యి దుఃఖంతో కుంగిపోయింది పాప. సరే, ధృతరాష్ట్రుడు విచిత్ర వీర్యుడికి పరసగా ఈ పాండురాజు పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చాక ఆ ఇద్దరిని అప్పగించి, వ్యాసుడు, అమ్మాయి ఇంతకు మించి ఇక నీకు యోగం లేదు, ఇక వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు. సత్యవతీదేవి ఈ గుడ్డేళ్లనే చూసి మురిసిపోదామనుకుంది. ధృతరాష్ట్రుడికి సంతాన యోగం లేదు, రాజ్యార్హత లేదు అన్నారట ఎవరో. రాజ్యార్హత లేకపోయినా పర్వాలేదు, సంతాన యోగం మాత్రమే ఇవ్వమని మళ్ళీ వ్యాసుని ప్రార్థిస్తే, అయితే దరిద్రులైన సంతానం పుడతారు, వీడికి సంతానం లేదన్నాను నేను, కావాలన్నావు కాబట్టి, రాత మార్చాలన్నావు కాబట్టి పుట్టే కొడుకుల వల్ల నీ వంశం అంతా ధ్వంసమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాట. రెండో వాడికి మాత్రం రాజ్యార్హత ఉంది. ముసలాడికి, గుడ్డివాడికి రాజ్యార్హత లేకపోయినా పాండురాజుకి పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. కానీ పాండురాజు చాలా గొప్పవాడు, అందుకని మా అన్నగారు గుడ్డేడైనా పర్వాలా, ఆయన్ని సీటు మీద కూర్చోబెడతా, నేను ఆయన ప్రతినిధిగా రాజ్యం వెళతా, అసలు రాజు ఆయన, అంటే రాష్ట్రపతిలాగా ఆయన, నేను ప్రైమ్ మినిస్టర్లాగా అసలు పవర్ చేతిలో పెట్టుకుంటానని. ఇప్పుడు ఇంకొక మాట మార్చాలి, ప్రైమ్ మినిస్టర్ అనకూడదు, ప్రైమ్ మినిస్టర్ పక్కనే కీ తిప్పేటటువంటి స్త్రీమూర్తిని నేను అవుతాను ఆయన అని చెప్పాలి ఈ యుగంలో అయితే. ఏదైతే నేను మొత్తం పవర్స్ అన్నీ పాండురాజు గారి చేతిలో ఉన్నాయి, రబ్బర్ స్టాంప్గా పాపం ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు. మొత్తం మీద అక్కడ కూర్చోబెట్టి జగత్తంతా జయించేట వాడు సామాన్యుడు కాదు పాండురాజు, అంటే మహావీరుడు. మనం ఎంతసేపు పాండవుల్ని వాళ్ళని అంటాం, కానీ వీళ్ళందరినీ మించిన వీరుడు. ఆ రోజులలో జరాసంధుణ్ణి, చైద్యాదులు అందరినీ జయించి ఏకఛత్రాధిపత్యంగా భారత భూమిని ఏలాడు ఆయన. ఆయన ఆఫ్ఘనిస్తాన్ని జయించాడు. ఆ రోజుల్లో దానిని కాందహార్ అనేవారు, గాంధార దేశం ఇప్పుడు కాందహార్ అంటున్నాం. తర్వాత మద్రదేశం, అదే ఇప్పుడు పర్షియా, ఇప్పుడు మనం మలేషియా అంటున్నది ఆ రోజుల్లో మలయ ద్వీపం అనేవారు. సరే, మీకు ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయని చెప్పా, బర్మా ఉంది, ఆ బర్మా కూడా ఆ రోజుల్లో ఉన్నది. ఈ విధంగా ఇవన్నీ కలిసినటువంటి దేశం మనది. అంత విశాలమైన సువిశాలమైన మహాభారత సామ్రాజ్యం అంతా పాండురాజు కాలంలోనే ఒకటయ్యింది. తర్వాత పాండురాజు గారు శాపవశాత్తు అరణ్యానికి వెళ్ళి మరణించి వెళ్ళిపోయిన తర్వాత పాండవులు కౌరవులు పుట్టిన తర్వాత ఇదంతా ఇక్కడ భారతం కాదుగా ఇది, అందుకని అవన్నీ చెప్పడం మనకి. అందుకని ఇక్కడ సత్యవతి యొక్క చరిత్ర చెబుతాడు. సత్యవతి పూర్వజన్మలో అచ్చోద అనే విషయం మనం మర్చిపోకూడదు. ఆ ఫ్లాష్ బ్యాక్, ఇక్కడ ఆవిడ గురించి చెప్పాలి. ఒకనాడు వ్యాసుడు వచ్చాడట, అమ్మా సత్యవతి నీకు ఒక విషయం చెబుతున్నాను, ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారు, ఆపై ఒక కూతురు పుట్టింది, తర్వాత ధృతరాష్ట్రుడు ఒక వైశ్యకన్యను కూడా పెళ్లి చేసుకున్నాడు, ఆవిడకి యూత్సుడు అనే ఒక కొడుకు పుట్టాడు, వీళ్ళందరూ పెరుగుతున్నారు, అక్కడ పాండవులు 5 వస్తారు, వీళ్ళకి వీళ్ళకి మధ్యలో యుద్ధం వస్తుంది, భయంకరమైన రక్తపాతం జరుగుతుంది, భూమి మీద అధర్మం పెరిగిపోతుంది, నీ మనమలు కొట్టుకోవడం నువ్వు కళ్ళారా చూడలేవు, నా మాట విను, వెంటనే వీళ్ళని వెంట పెట్టుకుని, వీళ్ళని వదిలేసి నీ కోడళ్ళని వెంట పెట్టుకుని అడవికి పో అన్నట్ట. తన కొడుకు మాట విని ఆవిడ భీష్ముడితో చెప్పి ఆ విచిత్ర వీరుడి భార్యలైన అంబికని అంబాలిక అనే కోడళ్ళని వెంట పెట్టుకుని సత్యవతి అడవికి వెళ్ళిపోయింది. ఆ అడవిలోకి వెళ్ళాక మహాత్ముడైనటువంటి వేదవ్యాసుడు వారిద్దరికి శక్తి బీజం ఇచ్చాడట. క్లీం అనేటటువంటిది ఒక గొప్ప బీజం, ఆ బీజాన్ని ఆవిడకి ఇచ్చాట.
ఈ బీజం జపించుకుంటే నీకు శరీరం విడిచిపెట్టేసి మోక్షం పొందే అర్హత వస్తుంది అనగానే ఆవిడ కఠోర దీక్షతో సంవత్సరన్నర కాలం ఆహారం కూడా విడిచిపెట్టి అత్యద్భుత దీక్షతో తపస్సు చేసిందన్నారు. అన్నం తినలేదు, ఆకులు తీసుకోలేదు, మంచినీళ్ళు కూడా విడిచిపెట్టింది. అప్పుడు ఆవిడ శిరస్సు మీద నుంచి ఒక గొప్ప వెలుతురు పైకి లేచిందట. మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచెత్తపోవక్నిచేన్నన్నారు. ఆవిడ శిరస్సు మీద నుంచి వచ్చిన ఒకనొక అగ్నిజ్వాల, ఒక ముద్ద ఆకాశమంతా వెళ్ళిపోయిందిట. ఆ అగ్నిజ్వాల వల్ల అడవి తగలబడిపోయింది. అడవి తగలబడితే వచ్చి అగ్ని వెంటనే వాళ్ళ కోసం దివ్య విమానం వచ్చింది. ఈ సత్యవతి మళ్ళీ ఆకాశానికి వెళ్ళి పితృలోకంలో అచ్చోద అనే పేరుతో మళ్ళీ పితృదేవత కన్యగా మారిపోయింది. అంబిక అంబాలికలు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ అచ్చోద శరీరం కాలిపోయిందిగా, ఇది భూలోకంలో నదిగా ప్రవహిస్తోంది ఇప్పటికి కూడా. అదే మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న అచ్చోద నది. ఈ విధంగా ఆ నదీ స్వరూపంగా ఆవిడ మారిపోయింది. శాశ్వతమైన పుణ్యనదిగా ఉండిపోయింది. ఈ అచ్చోద అనే దివ్య కన్యక చరిత్రం విన్న, ఇతరులకు వినిపించిన, ఒక్క ముక్క చెవిలో పడిన సత్సంతానం కలుగుతుందట. అందుకనే శ్రీ మహావిష్ణువు ఈ కథ అంతా ఎవరు చెప్పారు? విష్ణువు మత్స్య రూపంలో మనువుకు చెప్పిన కథ ఇది. అది మాత్రం మనం మర్చిపోకూడదు ఎన్నాళ్ళైనా సరే. అటువంటి విశేషాన్ని చెప్పి ఇది పరమ పవిత్ర కథ, దుష్ట సంహారం చేసే కథ, మనస్సులో అశాంతిని తొలగించి ప్రశాంతిని నింపే కథ అని చెప్పగా బ్రహ్మానంద భరితుడయ్యాడు మనువు. ఇక శౌనకాది మహర్షులు సూతుని ద్వారా ఈ కథని నైమిషారణ్యంలో వింటున్నారు. వాళ్లతో సూత మహర్షి చెప్పాడట, ఏమని, ఆకాశంలో ద్యులోకము అని ఒక లోకం ఉన్నది. విభ్రాజానామతోన్యేతు దివిసంతి సువర్చన లోకా పరిహిషదో యత్ర పితరస్సంతి సువ్రతా. ద్యులోకము అని ఆకాశంలో ఒక లోకం ఉంది. స్వర్గానికి భూమికి మధ్యలో నక్షత్ర మండలాల మధ్యలో అదృశ్య రూపంతో ఉండే ఒకనొక దివ్య లోకం అది. ఆ లోకానికి ద్యులోకము అని ఎందుకన్నారు అంటే ద్యు అంటే కాంతి, అందుకే ద్యుతి అంటే కాంతి అని అర్థం అన్నమాట. అటువంటి కాంతి లోకం, అక్కడ మరికొంతమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళని సువ్రతులు, పరిహిషదులు అంటారు. వాళ్ళు కూడా పితృదేవతలే. మన భూలోకంలో పుణ్యం చేసి చచ్చిపోయిన మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ లోకంలో ఉంటారు. మన పెద్దలలో పురాణాలు బాగా వినేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవారు, తీర్థయాత్రలు చేసేవారు, ఇటువంటి పుణ్యాత్ముల కోసం ఆ ద్యులోకం పెట్టారు. పాపాత్ములకి ఎక్కడున్నారు? వీళ్ళు ఉంటారు. రోజు ఇతరులను పొడిచి తిట్టి కొట్టి మోసం చేసి సర్వకాల సర్వావస్థలలో భయంకర పాపకృత్యాలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ కోసం స్పెషల్ లోకం పెట్టారు. అదే యమలోకం. ది క్యాపిటల్ ఆఫ్ యమధర్మరాజ ఈజ్ కాల్డ్ సంయమనీపుర. సంయమనీపురం అంటాం దాన్ని. అక్కడికి తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ అన్నమాట. స్పెషల్ వార్డులను ఉంటాయండి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క వార్డులో తోస్తూ ఉంటారు. అవన్నీ తర్వాత చెబుతారు. మనమేం బెంగెట్టుకోక్కర్లా, ఏమేం చేశామో వీటన్నిటికీ. అక్కడ పాపం యమధర్మరాజు గారు సీటు కేటాయించాడు. రిజర్వ్డు, మనకి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అయినా సీటు దొరకకుండా ఉంటుందేమో కానీ అక్కడ మాత్రం గ్యారంటీగా సీటు దొరుకుతుంది. ఎవరికి? ఈ పురాణానికి రాని వాళ్ళకి. మీకు మాత్రం స్వర్గంలో సీటు కేటాయించారు ఆయన. మీ ఫేటే మారిపోయింది. సరే, పాపం పరమ పవిత్రమైన ఈ సువ్రతులు అనే వాళ్ళ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇది వినాలంటే రేపు ఆరు